ఇక్కడ సేవకుడు ఏమంటున్నాడంటే, మొదటి కొరింథీ 3:3 మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్యరీతిగా నడుచుకుని వారు కారాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అసూయయు కలహం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో సకలమైనటువంటి దుర్నీతి అక్కడ చోటు చేసుకునగలదు. ఈ అసూయ కలహము అనేటువంటిది మనకి అసూయ వలన కలహం వస్తుంది, ఆ కలహం నుండి మిగిలినటువంటివి ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ అసూయ అనేటువంటిది ఎప్పుడైతే ఉన్నదో దానిని అక్కడతో తెంపివేయకపోయినట్లయితే, దానిని అక్కడతో సర్దుమణిగేలాగా చేయకపోయినట్లయితే, అది పెరిగి పెరిగి రకరకములైనటువంటి దుర్నీతికి దారితీస్తుంది. మొట్టమొదటి కుటుంబంలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటన మనకు తెలుసు. కయీను హేబెల యొక్క అర్పణ అర్పింపబడటం చూసినప్పుడు తాను హేబెలపై అసూయపడినాడు. అసూయపడి అసూయతో ఆగలేదు. అసూయ నుండి అది కక్షగా మారింది, పగగా మారింది. ఆ పగ చివరికి హేబెలను చంపివేయనట్లుగా, నరహత్య చేయనట్లుగా దారితీసినది. కాబట్టి చిన్నవి అని మనం అనేక సార్లు వాటిని విస్మరిస్తూ ఉంటాం, పక్కన పెట్టేస్తూ ఉంటాం. చిన్నవే కదా, ఇవి అందరిలో సాధారణంగా ఉంటాయిలే, వీటన్నిటిని కూడా పెద్ద పెద్దగా మనం ఊహించుకొని బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు అని అనేక మంది అనుకునేటువంటి ఈ యొక్క చిన్న విషయములే అనేక మార్లు పెద్ద పెద్ద వాటికి దారితీస్తూ ఉంటాయి. సంఘములన్నీ కూడాను ఈ అసూయల చేతను, కక్షల చేతను, కలహముల చేతను నిండిపోతున్నటువంటి ఈ దినములలో మనము సేవకుడు రాసినటువంటి ఈ యొక్క మాటలను జాగ్రత్తగా పరిశీలించి ఇలాంటివి మనలో ఉన్నవా అనేటువంటి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని స్పిరిచువల్ ఆడిట్ అనేటువంటిది చేసుకొని ఒకవేళ అవి ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకునేందుకు వెంటనే ఉపక్రమించవలసి ఉన్నది. 1 కొరింథీ 6:6 సేవకుడు మరి ఒక విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుతున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుతున్నాడు అని సెలవిస్తున్నాడు. చూడండి, ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో సహితము విశ్వాసుల మధ్యన ఉన్నటువంటి యొక్క తత్వము అప్పటికి ఇప్పటికి మార్పు ఏమి రాలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకును విశ్వాసుల మధ్య అసూయ అనేటువంటిది, కలహం అనేటువంటిది, కక్ష అనేటువంటిది, ఇలాంటివన్నీ కూడాను అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ దినములలో చోటు చేసుకున్నటువంటివి ఇప్పటి వరకును కంటిన్యూ అవుతూనే ఉన్నవి. మన యొక్క భక్తి జీవితం కానీ, మన యొక్క ప్రార్థన జీవితం కానీ, ప్రభువుతో మనం నడిచేటువంటి ఆ యొక్క నడక కానీ, మనకు ఏ విధమైనటువంటి నీతిని నేర్పినటువంటి దాఖలాలు ఎక్కడ కనపట్టలేదు. మానవుని యొక్క హృదయంలోని తలంపులలోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మన హృదయము సరైనటువంటి స్థితిలో, మేలైనటువంటిది ఆలోచించేటువంటి స్థితిలో ఎన్నడూను ఉండలేదు అని మనకు స్పష్టంగా తెలుస్తున్నది. దీనిని సరైన రీతిగా మనం కాచుకొనవలనంటే ప్రభువుతో సన్నిహితమైనటువంటి సంబంధము, ఆ సాన్నిధ్యము కలిగి ప్రార్థన ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్కు మనలను మనము అప్పగించుకున్నట ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మనకు తెలుసు. అయితే మనం ఆ విధంగా చేయటానికి సిద్ధపడి ఉన్నామా, ఆ విధంగా చేస్తున్నామా, ఆ విధంగా కొనసాగుతున్నామా అనే ప్రశ్నలను మనకి మనము సంధించుకునవలసినటువంటి అవసరము ఉన్నది. ఇక్కడ సేవకుడు ఏమని చెప్తున్నాడంటే, అవిశ్వాసుల ఎదుట మీరు పోరాడుకోవటం అనేటువంటిది, వ్యాజ్యములు వేసుకోవటం అనేటువంటిది సరైనటువంటి పరిస్థితి కాదు అని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు. మీలో మీకు ఏమైనా సరే మనస్పర్ధలు ఇలాంటివి ఉన్నట్లయితే, మీరు పెద్దలను కూర్చోబెట్టుకొని మీరు మాట్లాడుకొని వాటిని వాక్య వెలుగులో చూసుకొని ఎవరు తప్పిదము చేసినారు అనేటువంటిది తెలుసుకొని వాటిని సరిచేసుకున్నటకు మీ యొక్క మనసాక్షి మీకు బోధించాలి. మీ యొక్క మనసాక్షి మీకు బోధించినట్లయితే కనీసం పెద్దలు చెప్పేటువంటి, సంఘ పెద్దలు చెప్పేటువంటి, ప్రార్థనా పరులైనటువంటి వారు చెప్పేటువంటి ఆ యొక్క మాటలు విని వాటికి లోబడేటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండాలి, మీ యొక్క బ్రతుకు ఉండాలి విశ్వాసులుగా. అయితే అది దాటిపోయి ఏకంగా బయట వారి మధ్యనే మీరు పోట్లాడుకోవటం అనేటువంటిది, కోర్టులకు వెళ్ళటం అనేటువంటిది, ఒకరినొకరు దూషించుకుంటూ రోడ్లెక్కి పోట్లాడుకోవటం అనేటువంటిది, ఇవి చూచినప్పుడు ప్రజలకు దేవుని యొక్క నామాన్ని, ఈ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దేవుని యొక్క నామాన్ని దూషణ పాలు చేస్తున్నారు అని సేవకుడు బహుగా వరి అవుతున్నట్లుగా ఈ యొక్క మాటలలో మనం చూడవచ్చు. సంఘములో ఇలాంటి పరిస్థితులు ఉండటం వలన సేవకుడు అక్కడకు వెళ్ళి తాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి ఎవరు తప్పులో ఉన్నారు, ఏమి తప్పుదము చేశారు, వారికి సూచనలు సలహాలు ఇచ్చి వారిని సరైనటువంటి మార్గంలోనికి మరలా నడిపించాలి అలాంటి ఆశ, ఆ కోరిక ఉన్నట్లుగా మనము ఈ యొక్క వచనం ద్వారా అర్థం చేసుకునవచ్చు. ఏమని వ్రాయబడి ఉన్నదంటే ఈ వచనములో 2 కొరింథీ 12:20 ఈ యొక్క ఆశను ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. ఏమని రాశాడంటే, ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియో, నేను మీకు ఇష్టడనుగా ఉండనేమో అనియో, ఒకవేళ కలహమును, అసూయను, క్రోధములను, కక్షలను, కొండములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటను, అల్లరులను ఉండునేమో అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సేవకుడు తానుకు తానుగా అక్కడకు వెళ్ళి సరిచేయవలెను అనేటువంటి ఆశ తనలో ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ఆయన వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితి ఉండనై ఉన్నదో అని కలత చెందుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ కొన్ని రకములైనటువంటి ఆయనలో ఉన్నటువంటి భయములు మనకు కనబడుతున్నాయి. ఆయన ఏమంటున్నాడంటే, మీ మధ్యకు వచ్చినప్పుడు నేను కొన్ని రకములైనటువంటి విషయాల్ని చూడవలసి వస్తుందేమోనని నేను బాధపడుతున్నాను, భయపడుతున్నాను అన్నట్లుగా ఆయన ఈ ఉత్తరమును రాస్తున్నాడు. వాటిలో మెన్షన్ చేసినటువంటి విషయాల్ని మనం చూసినట్లయితే, కలహము అనేటువంటి మాట వాడాడు. కలహము అనేటువంటిది ఎప్పుడొస్తుందంటే, అసూయ అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో తప్పనిసరిగా కలహం అనేటువంటిది వస్తుంది. అసూయ అనేటువంటిది పుట్టడానికి కారణం ఏంటంటే స్వార్థం అనేటువంటిది. మనిషిలో స్వార్థం అనేది కలిగించేటువంటి ఆ యొక్క రూట్ ఉన్నదే, ఆ రూట్ నుండి వచ్చేటువంటి ఆ బ్రాంచెస్ ఎన్నో ఉంటాయి. ఈ యొక్క స్వార్థము నుండి వచ్చేటువంటిది మొట్టమొదటిది అసూయ అయితే, రెండవది గర్వం అయి ఉండొచ్చు, మూడవది క్రోధమై ఉండొచ్చు, కలహం అయి ఉండొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకములైనటువంటి వాటికి ఇది రూట్ కాజ్ అయి ఉంటుంది. ఏది? స్వార్థము అనేటువంటిది. స్వార్థ ప్రయోజనమును మనము పక్కన పెట్టినట్లయితే అప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యములో మనము నమ్మకస్తులముగాను ప్రయోజనకరులముగాను ఉండటానికి వీలవుతుంది. ఈ స్వార్థం అనేటువంటిది ఎంతకాలం అయితే మనలో ఉంటుందో అప్పటి వరకును మనము దేవుని యొక్క సన్నిధిలోను రాజ్యములోను ప్రయోజనకరులముగా ఉండలేము. దేవుని వాక్యమును మనం గమనించినట్లయితే అనేక మంది భక్తులైనటువంటి వారు తమ స్వార్థ ప్రయోజనములను పక్కన పెట్టి వారు దేవునిలో సాగుటకు ప్రారంభించినప్పుడు అనేకమైనటువంటి విపత్తులను, ఆటంకములను, అభ్యంతరములను, ఎన్నో కష్టములను ఎదుర్కొనవలసి వచ్చింది. అయితే వారు తమ స్వార్థ ప్రయోజనములను పక్కన పెట్టడం వలన దేవుని నిమిత్తమై తమకు తాము తమ జీవితములను సమర్పించుకొని ముందుకు నడవవలనని నిశ్చయించుకొని వారు ఆ విధంగా ముందుకు సాగగలిగినారు. తమ యొక్క స్వార్థమునకు స్వస్తి చెప్పి తాము ప్రభువును మహిమపరచవలనని, ప్రభువు నిమిత్తమై తమ యొక్క పరిస్థితులనే కాకుండా తమకున్నటువంటి తమ యొక్క కంఫర్ట్స్ను, మిగిలినటువంటివి ఏవైనా సరే పక్కన పెట్టి కీడైనను, మేలైనను, వ్యాధి అయినను, లేకపోతే చావైనప్పటికీ ప్రభువే అనుకుని ఆయన చిత్తమును నెరవేర్చవలనని, ఆయన యొక్క సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ విధంగా ముందుకు సాగుటకు నిర్ణయించుకున్నటువంటి అనేక మంది భక్తులు ఈ లోకంలో ఉన్నారు. వారి యొక్క ప్రార్థనల చేతనే, వారు చేసినటువంటి త్యాగముల చేతనే, వారు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయముల చేతనే అనేకమైనటువంటి దేశములలో ఈ మిషనరీ వర్క్ అనేటువంటిది ప్రారంభమైనది. ఈ మిషనరీలు అనేటువంటి వారు వారికి సుఖసౌక్యములు లేనటువంటి వారు కారు. అనేకమైనటువంటి గొప్ప దేశములలో, అనేక మంది గొప్ప కుటుంబములలో పుట్టి పెరిగినటువంటి వారు, వారికి లేనటువంటి సౌఖ్యం అనేటువంటిది లేదు. అయితే ఎవరో ప్రజల మధ్యకు, వారు ఎన్నడనూ ఎరిగినటువంటి ప్రజల మధ్యకు, వారు ఎన్నడూ ఉండనటువంటి ఆ శీతోష్ణ స్థితుల మధ్య వారి మధ్యనే ఉంటూ వారికి చదువును చెప్తూ, వారికి విద్యను నేర్పిస్తూ, వారికి కావలసినటువంటి వైద్య సదుపాయాల్ని అందిస్తూ, వారికి ఇవ్వవలసినటువంటి ఆ ఆత్మీయ సత్యమును తెలియజేస్తూ వారి మధ్య నిలిచి వారి భాషను నేర్చుకుని వారి యొక్క కల్చర్ను పరీక్షించి వారికి తగినట్టుగా వారి మధ్యన ఉంటూ ఎన్నో కష్టములను పడి అక్కడే వారి మధ్య సేవ చేసి పూడ్చిపెట్టబడినటువంటి అనేక మంది భక్తులైనటువంటి వారు ఉన్నారు. వారి సమాధులు నేటికి మనకు ప్రత్యక్షంగా నిదర్శనంగా నిలిచి ఉన్నవి. కాబట్టి ఈ స్వార్థం అనేటువంటి దాన్ని మనం విడిచిపెట్టనంత సేపు మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రయోజనకరులముగా ఉండలేము. ఈ కలహం అనేటువంటిది స్వార్థం వల్లనే మొదలవుతుంది. అదే విధంగా అసూయ అనేటువంటిది, క్రోధములు అనేటువంటిది, కక్షలు అనేటువంటివి ఇవన్నీ ఉన్నప్పుడు కొండములు చెప్పటం అనేటువంటిది ఉంటుంది, గుసగుసలాడటం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా ముందుకు మనం చెప్పుకుంటూ పోతే ఉప్పొంగుట అనేటువంటిది సాహితము ఉంటూ ఉంటుంది. ఉప్పొంగుట ఎప్పుడు వస్తుందంటే మనం ఒక స్థాయిలో ఉంటాము కానీ మన హృదయములో దానికి మించినటువంటి స్థాయిలో మనలను ఊహించుకుంటూ పొగుడుకుంటూ మనలను మనము ఉప్పొంగజేసుకునేటువంటి స్థితిలోనికి మనం వెళుతూ ఉంటాము. ఈ అసూయ, గర్వము అనేటువంటిది ఎప్పుడైతే ఉన్నాయో, స్వార్థం అనేటువంటిది వీటికి మూలంగా ఉంటూ వీటన్నిటినీ పైకి వచ్చేలాగా మన యొక్క ప్రయోజకత్వం ఏమాత్రము లేకుండా చేసేలాగా మనలను చేస్తూ ఉంటాయి. ఈ లోక సంబంధంగా వీటిని చూచుకొని వీటి వలన, ఈ కక్షల వలన, క్రోధముల వలన, అసూయల వలన, కొండములు చెప్పటం వలన, గుసగుసలు ఆడుకోవటం వలన కలిగేటువంటి టెంపరీ ఈ ప్రయోజనాలు ఏమైనా ఉన్నట్లయితే అప్పుడుకి పనికి వచ్చేటువంటి వాటిని చూచుకొని మురుసుకునేటువంటి విశ్వాసులు ఎవరైనా ఉన్నట్లయితే అంతవరకు వారికి సరిపోతాయి. అయితే నిజముగా దేవుని యొక్క సన్నిధిలో నీవు నిలిచినప్పుడు నీవు అపరాధిగా తీర్చబడినై ఉన్నావు. నీ హృదయాంతరంగమును చూసేటువంటి దేవుడు ఆ యొక్క హృదయ పరిస్థితిని బట్టి, నీ హృదయంలోని కోరికలను బట్టి, మోటివ్స్ను బట్టి నిన్ను జడ్జ్ చేయనై ఉన్నటువంటి ఆ యొక్క సమయము నిర్ణయించబడినది. ఆ దినమందు అనేక మంది నీ యొక్క నామం పేరిట మేము ఇన్ని అద్భుతములు చేయలేదా, స్వస్థతలు చేయలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా అని అనేక మంది చెప్తారు అని ప్రభు మనకి సెలవిచ్చాడు. కాబట్టి ఈ లోకములో కనపడేటువంటి ప్రతి అయ్యగారు అయ్యగారు కాదు, ప్రతి ప్రసంగీకుడు ప్రసంగీకుడు కాదు, ప్రతి విశ్వాసి అని చెప్పుకునేటువంటి విశ్వాసి విశ్వాసి కాదు. వీరందరిలోనూ రకరకములైనటువంటి వారు కూడి ఉన్నారు. నిస్వార్థమైనటువంటి సేవ చేసేటువంటి దైవ సేవకులు ఉన్నారు. అదేవిధంగా స్వార్థపరులై తమకు తాము బాగుపడుతూ పక్కవారిని కూడా కన్నెత్తి చూడనటువంటి విశ్వాసులున్నారు, దైవ సేవకులు ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్స్ వీటిని నడుపుకుంటూ అనేక మంది తమ సొంత ప్రయోజనములను చక్కబెట్టుకునేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వారి క్రియల వలన మనం వారిని తెలుసుకొనై ఉన్నాము. ఇక్కడ మనకు రాయబడినటువంటి యొక్క వచనములలో చివరగా ఏమని చెప్తున్నాడంటే, ఫిలిప్పీయులకు రాయబడినటువంటి పత్రిక 4:2 ప్రభునందు ఏకమనసు గలవారై ఉండుడని బతిమాలుకొనుచున్నాను. ఇవన్నీ సేవకులైనటువంటి వారు వారి ఉత్తరములలో రాయటానికి, వాక్యములో ఇవన్నీ కూడా పొందుపరచటానికి కారణం ఏంటంటే, మనము విశ్వాసులముగా విభిన్నమైనటువంటి అభిప్రాయములు ఉండవచ్చు కానీ మనసు మాత్రము ఏకమైనటువంటి మనసు. మనము ప్రభునందు ఏక శరీరములోని భాగములనియో మనము పనిచేయనటువంటిది శరీరము యొక్క ప్రయోజనము నిమిత్తము ఏకముగా పనిచేయవలసి ఉన్నదని మన యొక్క ఉద్దేశమును ఎయిమును మనము మర్చిపోకూడదు. దేవుడు ఆ విధంగా ఉండునట్లుగా మనకి సహాయం చేయునుగాక. నేను ప్రార్థన చేసుకుందామండి. దయామయుడైన తండ్రి, సాయంత్రం సమయమందు మీ యొక్క సన్నిధిలోనికి వచ్చి మీ మాటలను మేము ధ్యానించున్నాం ప్రభువా. మా హృదయాంతరంగంలోనైనా ఎల్లా వేళలా ఉబికేటువంటి ఈ యొక్క కార్యములన్నింటినీ ప్రభువా, ఈ యొక్క నేచర్ను తండ్రి మీరు అదుపులో ఉంచండి. మీ యొక్క సన్నిధిలో మేము నిలిచి ఉంటేనే కానీ వీటన్నిటిని అదుపులో ఉంచుకొనటము సాధ్యపడదని మేము ఎరుగుదాం. కాబట్టి ఎల్లా వేళల ప్రభువా మీ యొక్క సన్నిధిలో నిలిచి ఉండేలాగున మా యొక్క జీవితంలో సంపూర్ణంగా మీకు అప్పగించుకునేటువంటి విధంగా మమ్మలను చేయండి. మీ యొక్క నామమును మహిమపరచినట్లుగా అన్యజనుల మధ్య మీ యొక్క నామమును దూషణ పాలు చేసేటువంటి విధంగా మా యొక్క బ్రతుకులు ఉండకుండానట్లుగా మాకు తగిన సహాయమును చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాము తండ్రి.